ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు, ఈ చేదను నాచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ లేఖన భాగంలో నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు శ్రీశైలం సహవాసం కొరకు సిద్ధపాటు ప్రార్థన ప్రారంభించాం. చాలా సిద్ధపాటు ప్రార్థన జరుగుతున్నాయి, కానీ శ్రీశైలం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కొరకు సిద్ధపాటు ప్రార్థన ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ ఏ సహవాసం లేకుండానే బయట నుంచే సహవాసాన్ని కడుతున్నాం. దానికి కారణం తెలంగాణ ఎలక్ట్రిసిటీ సహవాసం చేస్తున్న ప్రార్థనలు, కర్నూలు ఎలక్ట్రిసిటీ సహవాస సభ్యులు చేస్తున్న ప్రార్థనలు. తప్పకుండా మీరు 8వ తేదీన ప్రారంభమవుతుంది దాని సిద్ధపాటు ప్రార్థనలోను, ఆ సహవాసం కట్టబడడంలోను, కట్టబడ్డ తర్వాత దాని కొనసాగింపులో కూడా ప్రార్థన చేశారు కాబట్టి ఎలక్ట్రిసిటీ సహవాసం వారి బాధ్యతలు తీసుకోండి. మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. చాలా త్వరగానే 8వ తేదీన ప్రారంభిస్తున్నాం, దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా టీచర్స్ పోలీసుల దూరదర్శనాలు అందరం ప్రార్థన చేస్తున్నాం. మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తాం. ఆదివారం పోలీసుల వారసు కోసం టీచర్స్ ఆత్మీయ కలయిక తిరువూరు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది, దాని కొరకు ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన వారందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఐడి మారుతుంది కాబట్టి మీ సభ్యులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి వచ్చారు లేదో ఒకసారి చూడండి, రాకపోతే మీరు ఒకసారి అలర్ట్ చేయాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మహాకృప, మరి జనవరి ఈ సంవత్సరం 52 సంఘాలను కట్టాలని చెప్పి తీర్మానం చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం, పనిచేస్తున్నాం. జనవరి నెల ముగించబడింది, 5 సహవాసాలు కట్టబడ్డాయి. ఫిబ్రవరి మాసంలో మొదటి వారంలో 2 సహవాసాలు, 2వ వారంలో 2 సహవాసాలు కట్టబడుతున్నాయి. కొత్త సహవాసాల కొరకు బాధ్యతలు తీసుకుని ప్రయాసపడుతున్నారు. క్యాలెండర్ పరిచయం ద్వారా చాలా మంది చేరుకుంటున్నారు. క్యాలెండర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి, కావలసిన వారు కాంటాక్ట్ చేసి తీసుకోండి. క్యాలెండర్స్ ఇచ్చి వచ్చేయడమే కాకుండా వారికి యాప్ ఇన్స్టాల్ చేసి వారిని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయగలిగితే పర్పస్ సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మహిమ కలిగిన మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. జనవరి మాసాన్ని అర్థవంతంగా మీరు మార్చినందుకు స్తోత్రాలు. 5 సహవాసాన్ని కట్టినందుకు స్తోత్రాలు. ప్రతి అనుదినము ఆరాధనలోను, ప్రతి వారం వార్షికోత్సవాల్లోను, గృహదర్శనాల్లోను మీరు చేసిన సహాయానికి స్తోత్రాలు. మేము వాచినాడు ప్రార్థన కూడా సిద్ధపడుతూ ఉండగా సహాయం చేయండి. అలాగే ఈ దినం మరి మిషన్స్ కొరకు ఉపవాస ప్రార్థన గడపడానికి అవకాశం ఇచ్చారు. ఆ మిషన్స్ కొరకైన భారం చేత మా హృదయాన్ని నింపండి. మిషనరీ సంస్థల కొరకు, భారతదేశం కొరకు పట్టుదలతో ప్రార్థించే కృపనివ్వండి. ఉదయకాలపు ఆరాధనలోను, మధ్యాహ్న కాలపు ప్రార్థనలో సహాయం చేశారు. తిరిగి మరలా సాయంత్రుని పాదాలను ఆశ్రయించాం. మా ఆరాధన అంగీకరించండి, మా అందరితో మాట్లాడండి. ఆత్మదేవ, మా మధ్య మీ సన్నిధిని కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీశైలం ఎలక్ట్రిసిటీ సహవాసాన్ని కట్టడానికి నాయనా, మా తెలివితేటల మీద, సిద్ధపాటు మీద మేము ఆధారపడడం లేదు, కేవలం మీ మీద ఆధారపడ్డాం. వారిని మీరు ప్రేమిస్తున్నా. సిద్ధపాటు ప్రార్థనకు వచ్చి ప్రార్థిస్తున్న ప్రియులను బలపరచండి. ఆయన కట్టుబడి స్థిరపడి బలపడినట్లుగా శ్రీశైలం ఎలక్ట్రిసిటీ సహవాసం మీద కనికరపడండి. రేపు ఎన్టీఆర్ జిల్లా గృహదర్శనాలు, ఆదివారం వార్షికోత్సవం, ఎన్టీఆర్ టీచర్ల ఆత్మీయ కలయిక కొరకు కూడా మీ పాదాల దగ్గరకు వచ్చాం. నూతన మాసంలో మీరు ఉద్దేశించిన కార్యాలు నిజముగా ప్రభు మీరు మమ్మల్ని నమ్మారు, నమ్మకంగా కొనసాగడానికి మా అందరికి సహాయం చేయండి. మరొకసారి సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీ దయగల హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు సహవాసాలు, ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలు, ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాలు, ఉమ్మడి బెటాలియన్ సహవాసాలు కూడా మీరు బలపరచున్నారు. దుష్టుని తంత్రాలు వ్యర్థపరుస్తూ మీ సన్నిధి కొరకు బ్రతిమాలుకుంటూ మీరిచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి, పరలోకపు జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధమైన నీ వాక్కును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్య సత్యాలతో మరవయాన్ని నింపుకోవడానికి ఆశతో నీ వైపు చూస్తూ నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైన సెంటర్ కాన్ఫరెన్స్ కి ప్రాణపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం శుక్రవారపు సాయంకాలపు ధ్యానాల్లో భాగంగా మన శత్రువు యొక్క తంత్రాలు, పని విధానాన్ని వాక్యపు వెలుగులో స్టడీ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా జాగ్రత్తలు చెప్పిన మాటల మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ, జాగ్రత్త అని ఆయన అన్నాడు కాబట్టి అక్కడ శత్రువు పనిచేస్తాడు అన్న స్పృహతోటి చాలా విషయాలు మనం స్టడీ చేస్తూ వచ్చాం. అందులో భాగంగానే మనుషుల విషయంలో జాగ్రత్త అన్నాడు కాబట్టి సమాజం పోకడలోకి వెళ్ళిపోకుండా సమాజంలో మెజారిటీ ప్రిన్సిపల్, లోకంలో గుర్తింపు, పేరు, ఘనత ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. లోకంలో మనుషుల దృష్టికి ఘనంగా ఎంచబడేది, దేవుని దృష్టికి అసహ్యం అన్న మాటలు మనం చూడగలిగాం. అట్లాగే నీ హృదయాన్ని అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. మన హృదయం పాప నైజాన్ని కలిగి ఉంది, పాప స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి హృదయంలో పుట్టిన ప్రతి కోరిక తీర్చుకోవాలనుకోకూడదు. దాని వాక్యపు వెలుగులో వాక్యాన్ని, హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే వెలుగుమయంగా ఉంటుంది, మన హృదయం మనం మోసం చేయకుండా ఉంటుంది. అట్లాగే వేషధారణ విషయంలో జాగ్రత్త అన్నాడు. శాస్త్రులు, పరిశైలు, మతాధిపతులు పైకి చాలా బాగా కనబడతారు కానీ వారు వేషధారులు కాబట్టి లోపటొకటి పైకొకటి అలాగ ఉండటం సాతానికి, సాతాను వేషగాడు, మనం వేషగాళ్ళం అయిపోతాము. వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తలు చూసాం. నాలుగవదిగా బ్యాక్ స్లైడింగ్ విషయంలో జాగ్రత్తలు మనం చూసాం. బ్యాక్ స్లైడింగ్ అంటే ఒకేసారి దేవుడిని వదిలేయు, ఒకేసారి పతనావస్థకు వెళ్ళిపోము, స్లోగా స్టెప్ బై స్టెప్ వెనకడుగు వేస్తూ ఉంటాం, అల్టిమేట్ గా జీరోకి వెళ్ళిపోతాం. కాబట్టి వెనకడుగులు వేయటం విషయంలో జాగ్రత్తల కోసం కూడా చూడగలిగాం. అలాగే ఆస్తుల విషయంలో జాగ్రత్తలు చెప్పబడ్డాయి, ఆస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు చూసాం. దురాశల విషయంలో జాగ్రత్తలు చూసాం, ధనాపేక్షను చంపమన్న మాటలు మనం చూసాం. లాస్ట్ వీక్ వాక్య వక్రీకరణ విషయంలో జాగ్రత్తలు చెప్పాడు. కాబట్టి తప్పుడు బోధల వల్ల మనం పడిపోతాం కాబట్టి కాచుకోండి అన్నాడు. బోధ విషయంలో ఎవరు ఏం చెప్పినా పర్లేదు అన్నట్టుగా ఉదార స్వభావంతో కాక బరియ సంఘ విశ్వాసుల వలె బైబిల్ చదవటం, బైబిల్ మీద అవగాహన కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది అని చూడగలిగాం. అట్లాగే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల విషయంలో కూడా వాక్యం చాలా హెచ్చరికలు మాట్లాడుతూ ఉంది. వారు ప్రవక్తలలా కనబడతారు కానీ అబద్ధ ప్రవక్తలు. వారు దేవుని దైవ జనాంగముగా, దేవుని సేవకుల్లా కనబడతారు కానీ దెయ్యానికి సేవకులు. ఆ విషయాలు కూడా కొన్ని మనం చూడగలిగాం. ఈరోజు ఫైనల్ గా జాగ్రత్తల్లో నుంచి ఈ చివరి జాగ్రత్త మీద ఎందుకో కొంత ఎక్కువ స్టడీ చేయాలనిపించింది, ఆత్మీయ జీవితానికి అవసరం అనిపించింది. కొన్ని ఎక్కువ విషయాలు ఈ ఒక్క అంశం మీదే మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. అదే పిలిపిలికి రాసిన పత్రిక 3:2 మూడు జాగ్రత్తలు రాయబడ్డాయి. ఒకటి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇది వీధి కుక్కల కోసం రాయబడ్డ మాట కాదు. వాస్తవానికి ఈరోజు వీధి కుక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాయో అని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి వాటి స్వభావం అదే. చాలాసార్లు ఒక్క విశ్వాస జంతువు అని మనం సింబాలిక్ గా మాట్లాడతాం. బైబిల్లో ఎక్కడా మాట రాయబడలా కుక్క విశ్వాసం గల జంతువు అన్న మాట రాయబడలా. కానీ కుక్క కోసం నెగిటివ్ గా రాయబడ్డాయి. మనం కుక్కల కోసం ఈ మాట కాదు, కుక్కలాంటి స్వభావం కలిగిన విశ్వాసుల కొరకు, కుక్కలాంటి స్వభావం కలిగిన నాయకుల కొరకు దేవుని వాక్యం హెచ్చరిక పూర్వకంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. తర్వాత దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఈ చేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఒకే సత్యాన్ని 3 మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు ఆయన? ఈ కుక్క లాంటి స్వభావం విషయంలో ఎందుకు అన్ని జాగ్రత్తలు మాట్లాడుతున్నాడు అంటే, ఒకసారి చెబితేనే మనం సీరియస్ గా తీసుకోవాలి, ఇక 3 చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం బైబిల్లో కుక్క విశ్వాస జంతువుగా బైబిల్ మాట్లాడతలేదు, కానీ కుక్కలో ఉన్న స్వభావం కొరకు బైబిల్ కొన్ని మాటలు మాట్లాడుతుంది. పేతురు రెండవ పత్రిక 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లును అన్నాడు. కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికు సంభవించెను. వీరిలో అది కనబడుతుంది. కుక్కలో ఉన్న స్వభావం, పందిలో ఉన్న స్వభావం వీరిలో కనబడుతుంది అని చెప్పి, అందులో ఉన్న ఒక దుర్గుణాన్ని మనలో కూడా ఉంటుందని వాక్యం హెచ్చరిస్తా ఉంది. కుక్క తన వాంతికి తిరగటం నిజానికి వినడానికి ఇబ్బందికరంగా ఉంది. దాని స్వభావం అది. తిన్నదాన్ని కక్కుకుంటుంది, దానివైపు మరలా తిరుగుతాడు. పంది దాని స్వభావం అది. ఎంత శుభ్రంగా ఉంచుదామని ట్రై చేసినా పోయి మరలా బురదలో పడతా ఉంటుంది. అలాంటి స్వభావం వీరిలో ఉంటుంది అని మన మేలు కొరకు హెచ్చరికగా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరిలో ఉంటుంది? 5 మనం చదివితే ఇవి నాయకుల కోసం మాట్లాడుతున్నాడండి. ఈ మాట సాధారణ విశ్వాసుల్లో ఉంటుంది, కానీ నాయకుల్లో కూడా ఈ స్వభావం ఉంటుంది అన్న మాట దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఈ విషయంలో జాగ్రత్త పడాలి. పై వచనాల్లో ఈ మాట రాయబడింది. 17 వచనం నుంచి మనం చదవాలి. వీరు నీళ్లులేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. ఇదేదో చిన్న లోపం కాదండి, ఇదేదో చిన్న పాపం కాదు. ఈ కుక్క స్వభావం, ఈ పంది స్వభావం ఎవరిలో ఉంటుందో వారు నరకానికి వెళ్తారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది అన్నాడు. చాలా చిన్నగా కనబడుతున్న దాని కాన్సిక్వెన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనే వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. ఎలా ఉంటారు వాళ్ళు? 18, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. మాటలు కోటలు దాటుతాయట. మాటలు కోటలు దాటుతాయట. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమును నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. వాళ్ళకి పాపం మీద జయం ఉండదు, మరలా పాపది రిపీట్ అవుతా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే కనబడుతుంది, మార్పు ఉండదు. వారి వల్ల ఏమవుతారట, కొత్తగా వచ్చిన వారి కోసం వాక్యం మాట్లాడుతుంది. అప్పుడే తప్పు మార్గము నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని వీరి చేష్టల వల్ల మరలా వెనక్కి లాక్కెళ్తారు. అర్థం ఏంటంటే, ఆ స్వభావం కలిగిన వారు మిగతా వాళ్ళని కూడా వెనక్కి లాగుతారు. ఆ స్వభావం కలిగిన వారిని బట్టి కొత్త వారిలో మనం మార్పును ఆశించడానికి బదులు వారిలో కూడా మరలా దురాశలు కనబడతాయి, డంబపు జీవితం కనబడుతుంది, శరీర సంబంధమైన స్వభావం కనబడుతుంది అంటున్నాడు. 19, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తుమని చెప్పుదురు. వాళ్ళకే జయం లేదు, వాళ్ళెట్లా జయం ఇస్తారు? వాళ్ళే సరిగ్గా లేరు, వాళ్ళెట్లా నడిపిస్తారు? వాళ్ళే పడిపోతున్నారు, వాళ్ళెట్లా నిలబెడతారు? ఆ మాట మాట్లాడుతూ తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తుమని చెప్పుదురు. 20, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదన్న. మరలా వెనక్కి తిరగటం, మరలా లోకం మీద ప్రేమ, మరలా లోకం మీద ప్రేమ, మరలా పాప నైజం, పాప స్వభావం, అవి మరలా వాళ్ళు కనబడతా ఉంటే వాళ్ళ స్థితి మొదటి స్థితి కంటే ఘోరమవుతుందట. దయచేసి వాక్యం మాట్లాడుతున్న ఈ పరిభాష అర్థమైతే ఆత్మీయ జీవితాన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఆత్మీయ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎట్లాగైతే రోగాల దగ్గర, ఆరోగ్యాన్ని కాపాడుకునే దగ్గర ఒక్క రోగం కూడా అంటుకోకూడదు, చిన్న రోగం కూడా అంటుకోకూడదు అని ఎంత శ్రద్ధగా ఉంటామో, ఆత్మీయ జీవితంలో పాపం దగ్గర, పాప స్వభావం దగ్గర ఎక్కడా ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అది ప్రారంభ దినాల్లో ఆ స్థాయిలో లేకపోయినా దినాలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది, మాసాలు గడుస్తున్న కొలది దేర్ మస్ట్ బి ప్రోగ్రెస్. ముందుకు కొనసాగాలి తప్ప మరలా వెనక్కి తిరిగి చూడకూడదు, బ్యాక్ స్లైడింగ్ ఉండకూడదు, మళ్ళా వెనక చూపులు ఉండకూడదు, కక్కిన దాని వైపు మరలా తిరగకూడదు, విసర్జించిన దాని వైపు మరలా తిరగకూడదు, వదిలేసిన వాటిని మళ్ళా వంట పట్టించుకోకూడదు, వదిలేసిన వాటితో మళ్ళా పురుముకోకూడదు. అది సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రక్షించబడ్డ తొలి దినాల్లో చాలా సీరియస్గా ఉంటారు, చాలా ఆశతో ఉంటారు. ఇక లేదు, ఇక నా జీవితం మారిపోయింది, నేను ఇక వాటన్నిటికీ స్వస్తి పలికాను, వాటి వైపు చూడను, సినిమాల విషయంలోను, అబద్ధాల విషయంలోను, లంచాల విషయంలోను, పాపాల విషయంలోను, అన్ని విషయాల్లోనూ నేను తిరిగి వెనక్కి తిరిగి చూడను అన్నట్టుగా మాట్లాడతాం. కానీ తెలీదు, మెల్లగా 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 అవన్నీ మరలా ప్రవేశిస్తూ ఉంటాయి, వాటిలో మరలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం, వాటిలో మరలా ఇన్వాల్వ్ అవుతాం, వాటిలో అవి మరలా మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇది అందరూ ఈ ఫేజ్ ఎదుర్కొంటారండి, విశ్వాసుల జీవితంలో అందరూ ఈ ఫేజ్ ఎదుర్కొంటారు. రాత్రి బైబిల్ స్టడీ, బిల్డ్ బైబిల్ స్టడీలో కూడా డిస్కషన్ ఇదే, సేవకుల కోసం డిస్కషన్ ఇదే. మంచి ఆరంభం, కానీ ముగింపు అలా లేదు. మంచి సేవ ముగింపు అలా లేదు. మంచి విశ్వాసి ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు ఆ తీవ్రత లేదు. ఇప్పుడు ఆ దేవుణ్ణి ప్రేమించే ఆ తీవ్రత లేదు. పాపం విషయంలో ఆ స్పృహ లేదు. మరలా పులుముకుంటున్నారు, మరలా వెనక్కి తిరుగుతున్నారు, మరలా కక్కిన వాటిని కోరుకుంటున్నారు. కాబట్టి వాక్యం జాగ్రత్త, వాక్యం మాట్లాడుతున్న కుక్కల విషయంలో జాగ్రత్త. ఆ స్వభావం మనలోకి రావకూడదు. ఆ స్వభావం కలిగిన వారి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం చెప్తున్న ఈ జాగ్రత్త దగ్గర మనం పరీక్ష చేసుకొని దిద్దుబాటు చేసుకోకపోతే మాత్రం వినడానికి అదోలాగున్న ఈ పదం, కక్కిన వాంతికి తిరిగిన కుక్క అన్న మాట వినడానికి ఇబ్బందిగా ఉన్న పదం, అదే మన జీవితంలో నిజమైతే అంతకంటే మోసం ఇంకేముంటుంది? అంతకంటే మోసం ఇంకేముంటుంది? కాబట్టి ఈ నైజం, కుక్కలో ఉన్న ఈ నైజం విశ్వాసులో కనబడుతుంది అన్న హెచ్చరిక మాట మనల్ని ఆలోచింప చేయాలి. ఈ నైజం విశ్వాసులో కనబడుతుంది, అబద్ధ బోధకుల్లో కనబడుతుంది, లోకం మరలా సంఘంలోకి వస్తుంది, లోక యొక్క ఛాయలు మరలా సంఘంలోకి వస్తున్నాయి, లోకానికి సిలువేయబడ్డ విశ్వాసి మరలా లోకంతో జత కడతా ఉన్నాడు, దానికి మళ్ళీ ఒక ట్యాగ్ తగిలిస్తున్నారు ఆశీర్వాదం అని. ఏది ఆశీర్వాదం? లోకంతో పులుముకోవడం ఆశీర్వాదమా? లోక ప్రమాణాలు, లోకంలో ఉన్న విషయాల్లో ఆ ఎదుగుదల ఆశీర్వాదమా? ఆశీర్వాదము అనాలా దిగజారుడు తనం అనాలా? ఆశీర్వాదం అనాలా కుక్క స్వభావం అనాలా? ఏమనాలి? వాక్య పిలుగులు ఏమనాలి? కాబట్టి దయచేసి దయచేసి ఆయన ముందుగానే హెచ్చరిక పూర్వకంగా జాగ్రత్త అన్న ఈ మాట దగ్గర మనం గ్రహింపు కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. 26వ అధ్యాయము 11వ వచనం, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుప్పతో సమానుడు. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటామని కాదు, గాని ఉండడానికి ట్రై చేయాలి. తప్పులు జరగవు అని కాదు, గాని జరిగిన తప్పు రిపీట్ అవ్వకూడదు, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఏది హ్యాబిచ్యుయేట్ అవ్వకూడదు, అలవాటుగా ఏ పాపం కూడా మన జీవితంలో కనబడకూడదు, అలవాటుగా ఏ పాపం కూడా కనబడదు. తిరిగి అదే పొరపాటు, తిరిగి అదే తప్పిదం, తిరిగి మరలా అదే పాపంలో పడ్డం, అదే నైజం కనబడ్డం, అదే స్వభావం కనబడ్డం. వాక్యం అంటుంది తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు, కక్కిన వాంతికి కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానుడు. దాన్ని చాలా సీరియస్ గానే కోపంగానే ఆయన మాట్లాడుతున్నాడు, కోపంగానే మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాట కూడా చదవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, 22:15, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు వారును వెలుపట నుందురు. ఎక్సెప్ట్ స్టార్టింగ్ లో రాయబడ్డ ఆ డాగ్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మనుషులే. ఈవెన్ ఆ డాగ్స్ కూడా మనుషులే. ఇక పేరు పెట్టేశాడు, కుక్కలు అని పేరు పెట్టేశాడు, కుక్కలు అని సంబోధిస్తున్నాడు. ఈ కుక్క స్వభావం ఉన్న వాళ్ళు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించరు, వెలుపడి ఉండిపోతారు. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించరు, వెలుపడి ఉండిపోతారు. కాబట్టి దీన్ని మనం సింపుల్ గా తీసుకునేది కాదు, దీన్ని మనం చూచి చూడకుండా ఉండేది కాదు. పరీక్ష చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. దాన్ని మనం తప్పకుండా విడిచిపెట్టాలి, తప్పకుండా విడిచిపెట్టాలి. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మళ్ళా నేను మాట అంటాను, ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కుక్క కోసం పాజిటివ్ గా రాయబడలేదు, కానీ ఇప్పుడు సొసైటీలో కుక్కల మీద చాలా ప్రేమ వచ్చింది, అది పెట్ యానిమల్ అయింది, దాన్ని పెంచుకుంటున్నారు, దాన్ని చాలా బాగా చూసుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, ముద్దాడుతున్నారు. మంచిదే మంచిదే, కానీ భయం ఏంటంటే దానిలో ఒక స్వభావం ఉంది. దేవుడు దాని విషయంలో చాలా కఠినంగా మాట్లాడాడు, దాని విషయంలో చాలా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చాడు. అది మాత్రం కనీసం ఆ కుక్కను చూసినప్పుడు అయినా సరే అదేమైనా మనలో ఉందేమో అని పరీక్ష చేసుకోవడానికి ఈ మాట మనకు బాగా అర్థమవ్వాలి. ఈ మాట బాగా అర్థమవ్వాలి. ఒక మాట కుక్కల విషయంలో ఒక మాట ఇలా రాయబడింది, నిర్గమకాండం, నిర్గమకాండం 11:7. నిర్గమకాండము 11:7 ఇలా రాయబడింది, 7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో యవన మీదనైనను ఒక కుక్కయు తన నాలుకను ఆడించదు అన్నాడు. ఒక కుక్కయు తన నాలుకను ఆడించదు అన్నాడు. జనరల్ గా కుక్కలో ఉండే స్వభావం ఏంటంటే నాలుక బాగా ఆడిస్తుంది. మామూలుగా నాకదు, మామూలుగా నాకదు. అది చేతులు నాకుతా ఉంటే అమ్మో ఎంత ప్రేమ ఉందో దానిలో చెప్పి చాలా మనం పొంగిపోతా ఉంటాం. అది నాలుక ఆడించటం, అది నాకటం, అది సొంగ కార్చుకుంటూ తిరగటం, దాన్ని బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. లోకంలో ఒక మాట ఉంది, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అని. నాకు తెలిసినంత వరకు ఈ పెట్ డాగ్స్ అన్ని కూడా మురుగుతాయి తప్ప కరవు. ఆ మొరగ్గా అని మనం దాన్ని చూసి చాలా నమ్మకంగా చాలా విశ్వాసంగా కాపలా కాస్తుందని మనం అనుకుంటాం, కానీ అది బాగా నటిస్తుంది, అది బాగా నటిస్తుంది. పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఒకసారి చూస్తే చాలు, రెండోసారి తోక ఊపుకుంటూ బాగా తిరుగుతుంది. లోకంలో ఒక మాట ఉంటారు, అతి వినయం దూత లక్షణం అని చెప్పి. సరే, నేను కుక్కల మీద ద్వేషం పెంచుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దాంతో కలిసి సహవాసం చేస్తున్నాం, దాన్ని బాగా చూస్తున్నాం కాబట్టి మనలో ఏమైనా ఆ వేషధారణ, ఆ ప్రేమ పొంగిపోతున్నట్టుగా చూపించటం. నేను ఎరుగుదనండి, బాగా పొగిడే వాళ్ళు మాత్రం పొగిడి చాలా మందిని పాడు చేస్తారు. పొగిడే స్వభావం, అప్రిషియేట్ చేయటం వేరే, కానీ మనిషిని మొలక చెట్టు ఎక్కించి కూర్చోబెట్టడం వేరే. ఆ నైజం, అందుకే దంభపు మాటలు, మనకు చదివిన మూలవాక్యంలో కూడా వారు దంభపు మాటలు మాట్లాడతారు, గొప్పలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి పిల్లరా, నేను ఈ మాట అంటాను, చాలా మంది సేవకులు, అందరూ కాదు, చాలా మంది సేవకులు జనాన్ని ఆకట్టుకోవడం నేర్చుకుంటున్నారు. బాగా ప్రేమ వలకబోస్తున్నారు. చూడగానే ఎంతో ప్రేమించే సేవకుడు, మా కొరకు ప్రార్థించే సేవకుడు, మా కోసం దేవుడి దగ్గర మొరపెట్టే సేవకుడు అన్నంత కలర్ ఇస్తున్నారు. నాకు తెలిసి బైబిల్లో ఏ నిజ సేవకుడు అట్లా లేడు. కరెక్ట్ చేశారు. దేవుని వాక్యం కూడా తప్పుదిద్దడానికి బుద్ధి చెప్పడానికి దేవుని వాక్యం ఇవ్వబడింది. సేవకులు అలాగే మాట్లాడారు, ప్రవక్తలు అలాగే మాట్లాడారు, అపోస్తలు అలాగే మాట్లాడారు. నాకు తెలిసి ఎక్కడా పొగిడినట్టుగా నేను చూడలేదు బైబిల్ గ్రంథంలో. అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే కుక్క ఎట్లా నటిస్తూ ఉంటుందో, ఎలాగ నాలుక ఆడిస్తూ ఉంటుందో, తోక ఆడిస్తూ ఉంటుందో, సొంగ కాచుకుంటా ఉంటుందో, ప్రేమను వలకబోస్తూ ఉంటుందో, అలాంటి స్వభావం మనలోనూ ఉండకూడదు, అలాంటి స్వభావం కలిగిన వారితోటి మనం కూడా సహవాసం చేయకూడదు, మోసపోతాము అనే వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ బైబిల్లో కుక్క కోసం ఎలాంటి స్వభావం అని బైబిల్ మాట్లాడుతుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, దాన్ని వాస్తవ స్వభావాన్ని బైబిల్ మాట్లాడే మాట ఏంటంటే, ఇదే నిర్గమకాండం 22:31 నిర్గమకాండము 22:31 వాక్యం ఏమంటుందంటే, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలములో చేల్చబడ్డ మాంసమును తినక కుక్కలకు దానికి పారవేయవలను. మాంసాహారి అది మాంసాన్ని చీల్చుకు తినే స్వభావం కలిగింది అని అంటాడు. రాజుల మొదటి గ్రంథం 14:21 అక్కడ నాబోతు కోసం ఎజబేలు కోసం మాట్లాడుతూ దాని రక్తాన్ని కుక్కలు నాకుతాయి అంటాడు. కుక్క చీలుస్తుంది, కుక్క మాంసాహారి, కుక్క స్వభావం మంచిది కాదు అనే వాక్యం మాట్లాడుతుంది సామెతల గ్రంథం 22:16 కీర్తనకారుడు ఇలా అంటాడు, 22:16 కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఇరవై వచనంలో ఇలా అంటాడు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును, సింహపు నోటి నుంచి నన్ను రక్షింపుము. మరి అదేంటి, అంత సాధు జంతువుల మన ఇంట్లో ఉంది, బాగా నటిస్తుంది. ఇప్పుడు కొంచెం బుద్ధి బయటపడుతుంది, పిల్లలు తినేస్తున్నాయి, కరిచేస్తున్నాయి. వాటికి యానిమల్ ప్రొటెక్షన్ కొన్ని చట్టాలు రావడం వల్ల కొంత మనకి స్వభావం అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, అది ఇంకొక మాట అన్నాడు ఆయన, మన హెచ్చరిక కొరకు, మన మేలు కొరకు ఇంకొక మాట అంటాడు. యెషయా గ్రంథం 56:11 56:11 కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినో వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే, వారి దేనిని వివేచింపచాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమును పోదురు అంటాడు. కుక్కలు తిండికి ఆతురపడతాయి, ఎంత తిన్నా తృప్తి ఉండదు, అలాగే ఉన్నారు కాపరులు సేవకులు అని తిట్టాడు ఆయన నా కడుపు ఎంత, నాకెంత కావాలి, అంత నాకు చాలులే, మిగిలింది నేనేం చేసుకుంటాను, పక్కనున్నది తినొచ్చు కదా, అని చెప్పి ఏ కుక్కను దగ్గర రానివ్వదు. ఇది తిందు, వాటిని తిన్నవదు, మురుగుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కరుస్తూ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో ఒక సేవకుడే కాదండి, చాలా మంది. పెద్ద గోల ఏంటంటే దీన్ని కమర్షియల్ గా మార్చేశారు. వీళ్ళు సంఘాల్లో వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో రుచి మరిగారు. సంఘాల్లో వచ్చే ఆదాయాన్ని దోచుకోవడానికి డిజిటల్ స్క్రీన్లు పెట్టి కూడా దోచుకుంటున్నారు. చిన్న పాస్టల్లో చిన్న చితక వాళ్ళందరూ మొత్తం సేవ చేసేటప్పుడు ఇక క్లోజ్ చేసేసుకుని సేవ వద్దనుకోవాలి, మొత్తం అంత రెండు రాష్ట్రాల్లో ఉన్నదంతా వాళ్ళే మూట కట్టుకొని పోవాలి. ఎందుకంటే వీళ్ళు సేవ చేస్తుంది ఆత్మను సంపాదించడానికి, ఆస్తును సంపాదించడానికి అన్నది పెద్ద డౌట్. విమర్శిస్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి, ఆ కుక్క స్వభావం కోసం జాగ్రత్త అన్నాడు కాబట్టి, ఏ కుక్క మోసంలో పడకూడదు, ఏ కుక్క చూడలో పడకూడదు అన్న జాగ్రత్త కోసం ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. తిండి కోసం ఆతురుపడే కుక్కలు, ఎంత తిన్నా తృప్తి చెందిన కుక్కలు, డబ్బు కోసం మాత్రమే సేవకొచ్చే కుక్కలు అన్నాడు ఆయన. జాగ్రత్త, కుక్కల విషయంలో జాగ్రత్త. మనకి ఆ వివేకం ఉండాలండి. మనం బైబిల్ చదవాలి. మనకేమో పెద్ద బిల్డింగ్ ఉంటేనే పెద్ద సేవకుల్లా కనబడుతున్నాడు, ఏసీ కార్లు తిరిగితే పెద్ద సేవకుల్లా కనబడుతున్నాడు, సెంట్రలైజ్డ్ ఏసీ బిల్డింగ్ అయితేనే మనం మందిరానికి వెళ్లాలనుకుంటున్నాం, యూట్యూబ్ లోను లేకపోతే సువార్త ఛానల్లో టీవీ స్పీకర్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయితేనే మనకు గొప్ప సేవకుల్లా కనబడుతున్నాడు. బైబిల్ అది సేవకుడి లక్షణాలుగా బైబిల్ మాట్లాడడంలా, అలాంటి సేవకుడి లక్షణాలు బైబిల్ మాట్లాడడంలా. ఒకప్పుడు శాస్త్రులు పరిచయులు ఎంత బాగా బిల్డప్ ఇచ్చేవారు, అంత బాగా బిల్డప్ ఇచ్చే సేవకులు బాగా వాడబడుతున్నారు అన్నమాట. నేనంటాను ఎస్ఎఫ్జేలో నేను చూసిన సేవ, ఆంధ్ర తెలంగాణలో చూసిన సేవ వేరు, తమిళనాడులో చూసిన సేవ వేరు. తమిళనాడులో ఉన్న వాళ్ళకి భారం వచ్చి ఉత్తర భారతదేశానికి బీహార్కి పంజాబ్కి రాజస్థాన్కి అలాంటి ఉత్తర భారతదేశ సువార్త లేని ప్రాంతాలకి వాళ్ళు పరిగెత్తారు. సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎఫ్ఎంబీబీ అక్కడే పుట్టింది, బ్లెస్సింగ్ యూత్ మిషన్ అక్కడే పుట్టింది, జెమ్స్ అక్కడే పుట్టింది, విశ్వభవాని అక్కడే పుట్టింది, మిషనరీ ఇండియాలో పనిచేస్తున్న మిషనరీ సంస్థలన్నీ కూడా తమిళనాడులోనే పుట్టాయి. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఒక్క మిషనరీ సంస్థ స్టార్ట్ కాల. కానీ అంతకంటే బడా సేవకులు ఉన్నారు. ఎందుకు బాబు మీకు ఉత్తర భారతదేశం పట్టదు అంటే, ఉత్తర భారతదేశానికి వెళ్ళడానికి మేమేమైనా అమాయకులమా అంటారు. దయచేసి మనం జాగ్రత్త చెప్పాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం, సాధ్యమైనంత మందిని జాగ్రత్త పరచడం ఎంతైనా సంఘానికి అవసరం. ఆయన తిడుతున్నాడు 56వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురుపడ్డట్టుగా ఆతురుపడుతున్నారు, తృప్తి లేకుండా ఉన్నారు, నటిస్తున్నారు, నాలుక ఆడిస్తున్నారు, తోక ఊపుతూ ప్రేమ నటిస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ మొగ కుక్కలు మొరగలేరు. ప్రవీణ్ పగడాల వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్ళిన దాని మీద ఒక వీడియో వచ్చింది. ఆయన మిషనరీగా పనిచేశాడు. సాక్షి అపాలజిటిక్స్ లో ఆయన సమర్థనవాదం క్రైస్తవం మీద ఈ కరుణాకర్ సుగున ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటే హుందాగా వాళ్ళు సమాధానాలు ఇస్తా ఉన్నారు. ఆయన ఒక మాట అంటాడు, ఈ సేవకుడు మా ఊరికి వచ్చి మా దగ్గర స్క్రీన్ పెడుతున్నాడు, మా పొట్ట కొడుతున్నాడు అని చెప్పేసి మీరు ఆ సేవకుని అడ్డుకోవడానికి రోడ్డు మీద రావడానికి ఇష్టపడ్డారు, ఎందుకంటే మీరు పొట్ట కోసం సేవ చేస్తున్నారని అడిగాడు ఆ సభకు వెళ్ళి. నాకు భలే అనిపించింది. అలాగ అడిగితేనే కదా కాస్త కోస్త ఆలోచించేది. మీరు దేవుని కోసం సేవ చేస్తున్నారా, ఆత్మల కోసం సేవ చేస్తున్నారా? సరే, ఆ స్క్రీన్ పెట్టేవాడు పొట్ట కోసమే దోచుకోవడానికి వచ్చాడు, మరి మీరేంది పొట్ట కోసమే సేవ చేస్తున్నారా? అట్లానే ఉంది. ఏ ఉద్యోగం రాకపోతే ఫాదర్ ఉద్యోగం అన్నది పల్లెటూరు నానుడి అలాగే కనబడుతుంది. దేవుడు తిడుతున్నాడు. కాబట్టి పిల్లలారా, మనం చదువుకున్నవారము, జ్ఞానవంతులము, బైబిల్ అర్థమవుతుంది, వివేకవంతులు కాబట్టి దయచేసి బైబిల్ చదవండి. మనం ఒకటి బయట ఆ స్వభావం కలిగిన వారి విషయంలో జాగ్రత్త అన్న ఆ సందర్భం, ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే ఎందుకు అంటున్నాడు ఈ మాట ఆయన అన్నది మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ పరిచయంతో మళ్ళా ఆ మూలవాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు ఆయన? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఈ మాట మాట్లాడే వెనకాల ఉద్దేశం, అక్కడ కాంటెక్స్ట్ లో ఏ సందర్భంలో మాట్లాడాడు కూడా అర్థం చేసుకోవటం అవసరం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు, రెండో మాట, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు. అందరూ అలా లేరు అన్న మాట ఒప్పుకుంటాను, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు అని బైబిల్ మాట్లాడుతుంది, అలాంటి వారు కూడా ఉన్నారని చెప్పి మనం జాగ్రత్త పడాలి. అలాంటి వారి విషయంలో మనం కూడా మనకు తెలిసిన వారిని జాగ్రత్త చేయాలి. నేను మళ్ళీ ఈ మాట అంటాను, యెహోవా సాక్షులు, మార్మన్స్, సెవెంత్ డే వాళ్ళు, బ్రహ్మైట్స్, వీళ్ళందరూ సంఘాన్ని పాడు చేసేస్తున్నారంటే వాస్తవమే. కానీ అక్కడున్న మేలు ఏంటంటే, ఆ బ్యాండర్ మనకు తెలుసు, అమ్మో వద్దు వీళ్ళ కల్ట్, ఇది మంచి బోధ కాదు, మనకు అర్థమవుతుంది. కానీ ఇది అర్థం కాదు, ఆ పేరుతో రారు, ఆ పేరుతో రారు, ఆ బ్యానర్తో రారు, ఆ బ్యానర్తో రారు. దీవెనలతో వస్తారు, ఆశీర్వాదాలతో వస్తారు, వాగ్దానాలతో వస్తారు, మేలు ఇస్తామని వస్తారు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, యథార్థమైన సేవకులాగా వస్తారు. ఎక్కడ అర్థమవ్వాలి? ఆ నాలుగు ఆడించి ఎక్కడ అర్థమవ్వాలి? ఆ పొగుడు ఎక్కడ అర్థమవ్వాలి? ఆ నాకే ఇక్కడ అర్థమవ్వాలి? ఆ తోక ఊపి ఎక్కడ అర్థమవ్వాలి? ఆ తిండి కోసం ఆతురు పడుతున్న అక్కడ అర్థమవ్వాలి. మనకు అర్థమవ్వాలి స్వభావం ఏంటో. కాబట్టి దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తారట? ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్త. ఛేదన ఇక్కడ సందర్భం ఏంటంటే, వీళ్ళు సున్నతి కోసం పెద్ద రాద్ధాంతం తీసుకొచ్చారు. అవును, మనం యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చాం, బాగుంది, కానీ సున్నతి పొందకపోతే ఎట్లా అంటారు? దేవుడే సున్నతి పొందమని చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో అది ఉంది కదా, మనం కూడా పాటించాలి కదా. పెద్ద గొడవ పౌలికి వాళ్ళతోటి, అపోస్తుల దగ్గరికి వెళ్ళి, ఏంటి పరిస్థితి? మనం క్రియల ద్వారా రక్షించబడ్డామా? ఉచితంగా కదా రక్షించబడ్డాం. అలాంటప్పుడు వీళ్ళకి అన్య జనులు యాక్సెప్ట్ చేయలేని ఈ క్రియలన్నింటినీ తీసుకొచ్చి రుద్దడం వల్ల వచ్చేవాళ్ళని ఆపేసినట్టుగా అవుతుంది కదా, భక్తి భారమైపోతుంది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవద్దు. అర్థం ఏంటంటే, లోపంలో ఉన్న విషయాలు తిరిగి సంఘంలోకి, ఈ ఆచారాలు, ఏది పిల్లొస్తే ఆ అరిష్టము, నెంబరింగ్ కూడా ఉంటుంది అండి, 777, 111, 1016, ఏమవుతాయి? 116 ఏంది? ఆ 777 ఏంది? 555 ఏంది? మంగళవారం, సోమవారం, ఇది ఎక్కడ పోవు? అందులోంచి బయట లోకంలో ఉన్నవన్నీ లోపలికి వస్తుంటాయి, లోకంలో ఉన్నవన్నీ సంఘంలోకి వస్తుంటాయి. ఎప్పుడో గతంలో ఏదో ఉంటుంది, బైబిల్ చదువు, అదే తీసుకొస్తారు. అలా చేయకూడదు, ఇలా చేయాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా? బైబిల్ చదివితేగా, బైబిల్ చదివితేగా దేవుని చెప్పడానికి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, ధర్మశాస్త్రం ఉన్న విషయాలు తీసుకొచ్చి సంఘం మీద రుజుతా ఉన్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళని పోల్చి కుక్కలు, దుష్టులైన పనివారు, వదిలేసాం. ధర్మశాస్త్రంలోంచి వదిలేసి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చాం. ఆ వదిలేసిన దాన్ని, ఆ కక్కిన దాన్ని, ఆ వదిలేసిన దాన్ని, కక్కిన దాన్ని మరలా తీసుకోవాలి, మరలా కావాలి, అందులోకి వెళ్ళాలి, అవి ముఖ్యమే, అవి అవసరమని చెప్పి వాటిని మరలా కావాలి, తీసుకోవాలని చెప్పి బోధిస్తున్న వీలు, కక్కిన వాంతికి తిరిగిన కుక్క స్వభావం ఇది అని ఆయన హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. వదిలేసిన ఆ కులం, వదిలేసిన ఆ కులం, యేసుక్రీస్తు ప్రభువులో కులం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో ధనిక పేద వ్యత్యాసాలు లేవు, యేసుక్రీస్తు ప్రభువులో స్త్రీ పురుష భేదాలు లేవు, యేసుక్రీస్తు ప్రభువులో ఏ ఛేదన లేదు, విడదీసే ఏ ఫ్యాక్టర్ లేదు, ఏ బ్యానర్ విడదీయడానికి వీల్లేదు, ఏ మనిషి చీలుకు తీసుకురావడానికి వీల్లేదు. ఆ ఈ ఛేదన, ఛేదన అంటే విభజించటం, విభజించటం, లోకంలో ఉన్న పోకడలు, వాళ్ళకు అనుకున్నవి తీసుకొచ్చి సంఘం మీద రుద్దడం, అవేది రావడానికి వీల్లేదు. అవన్నీ వదిలేసాం, కక్కేసాం. యూదులు క్రైస్తవులు అయినప్పుడు వాడు అన్నింటిని వదిలేసి వచ్చారు, మళ్ళా అది వెనక తిరుగుతున్నారు, మళ్ళా వెనక తిరుగుతున్నారు. ఇది ప్రతి చోట కనబడుతుందండి, ఈ స్వభావం ప్రతి చోట కనబడుతుంది. ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, దేనికి? కనానుకు వెళ్ళడం కోసం. కానీ అరణ్య మార్గంలో మరలా ఐగుప్తు గుర్తు వస్తుంది వీళ్ళకి, అరణ్య మార్గంలో ఐగుప్తు గుర్తు వస్తుంది. మేము మరలా అరణ్యానికి పోతాము, మేము అరణ్యానికి మరలా వెళ్ళిపోతాము, మేము మరలా వెనక్కి వెళ్ళిపోతాము, మేము ముందు కొనసాగము మరలా వెనక్కి వెళ్ళిపోతాము. చాలా మంది విశ్వాస జీవితంలో మరలా వెనక చూపులు చూడడం, మరలా లోకం వైపు చూడడం, మరలా డబ్బు వైపు చూడడం, మరలా పాపం వైపు చూడడం, కక్కిన దేని వైపు అయినా చూస్తా ఉంటే ప్రభు జాగ్రత్త, అది కుక్క స్వభావం, అది కుక్క స్వభావం. కుక్కలు బయట ఉండిపోతారు, కుక్కలు లోపలికి ప్రవేశించరు. కాబట్టి జాగ్రత్త అని ప్రభు మనల్ని హెచ్చరికగా మాట్లాడుతున్న ఈ మాటల వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకప్పుడు వద్దు అని వదిలేసినవి, ఇది పాపం అని వదిలేసినది, ఇక ఇలా చెయ్యను ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకున్నది, మరలా అది కావాలి అని నువ్వు అనిపిస్తుందంటే, దాని వైపు నీ మనసు మలుతుందంటే, నువ్వు మరలా వెనక్కి తిరుగు చూస్తున్నావంటే ఈ వాక్యం నీకు గుర్తురావాలి, ఈ వాక్యం నీకు గుర్తురావాలి. కక్కిన దానికి తిరుగుతున్న కుక్క స్వభావం, కక్కిన దానికి తిరుగుతున్న కుక్క స్వభావం ప్రభువు మెచ్చడు, ప్రభువు మెచ్చడు. ఆత్మీయ జీవితానికి ఎంతమాత్రం మంచిది కాదు అన్న విషయాన్ని లేఖనాల వెలుగులో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటల వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. అట్లాగే ఈ పేతురు పత్రికలో మాట్లాడిన మాటలు కూడా కొంచెం సందర్భం అర్థం చేసుకోవాలి. ఎందుకు మాట మాట్లాడుతున్నాడు, ఎందుకు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు, సందర్భం ఏం చెబుతుందో అర్థం చేసుకోవడానికి రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట ఉంది కదా, కుక్క తన వాంతికి తిరుగునట్లు అన్నాడు. ఏంటి ఏ లోపాల కోసం మాట్లాడుతున్నాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? మీరు ప్లెయిన్ గా జస్ట్ 2వ అధ్యాయం చదవండి చాలు, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. 2వ అధ్యాయం చదివితే 2వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. 2వ అధ్యాయం ప్రారంభంలో మాట్లాడుతున్నాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు, దేవుని వదిలేస్తారు, వాక్యాన్ని వదిలేస్తారు, వెలుగును వదిలేస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు. ఒకప్పుడు బోధ ఒకలా ఉంటది, తర్వాత బోధ మారిపోతుంది, ప్రాధాన్యత మారిపోతుంది, మాటలు మార్చేస్తారు. మోసపోయిన వారు మోసంలో బ్రతుకుతారు, మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఆ మాటలే మాట్లాడుతున్నాడు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకునుచు, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. బోధ మారుతుంది, వాళ్ళని మోసం చేసుకుంటారు, వాళ్ళని రంబడించిన వాళ్ళు కూడా మోసం చేస్తారు. 3వ వచనం మాట్లాడుతున్నాడు, 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. అధిక లోబులు, దానికి ఆశీర్వాదం అని చెప్పి ట్యాగ్ తగిలిస్తారు, ఎంతో మంచి సంఘం హెబ్రోను సంఘం, దైవజనుడు భక్త సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా ఎంతో ఫినాన్షియల్ ప్రిన్సిపల్స్ తోటి కఠిన సంఘం, అంత గొప్ప సంఘం ఈరోజు ఎందుకు కోట్లు గిక్కుతుంది, ఎందుకు వివాదాల్లోకి వస్తుంది, టీవీల్లోకి వస్తుంది అంటే డబ్బు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ ధనాపేక్ష, వాళ్ళు ఖర్చు పెట్టేశారు, వీళ్ళు దాచుకుంటున్నారు, వాళ్ళు మాకు దేవుడే ఆస్తి అనుకున్నారు, వీళ్ళు దేవుడి పేరు చెప్పుకుని ఆస్తిని కూడా పెట్టుకుంటున్నారు. అందుకే మెయిన్ లైన్ చర్చెస్ అన్ని కూడా కోట్లకి వెళ్తున్నాయి, మెయిన్ లైన్ చర్చెస్ అన్ని కూడా స్థల వివాదాల్లోకి వెళ్తున్నాయి, గ్రూపులుగా చీలిపోతున్నారు. ఒకప్పుడు వాళ్ళ ఆత్మల కోసం పనిచేశారు, ఇప్పుడు ఆస్తుల కోసం పనిచేస్తున్నారు. ఏమందాం, అబద్ధ ప్రవక్తలు కాదా, అబద్ధ బోధకులు కారా, కుక్క స్వభావం కలిగిన వారు కాదా, లోకానుసారులు కారా? కాబట్టి పిల్లరా, సందర్భం అది. వాళ్ళు మనం ఏం మార్చలేం, కానీ మన మట్టుకు మనం చేయగలిగింది ఏంటంటే, నాలో ఏమైనా వదిలేసిన దాన్ని, కక్కేసిన దాన్ని, విసర్జించిన దాన్ని, వద్దు ప్రభువా నాకు ఇంకా ఎలా జీవించను అని చెప్పిన దాన్ని తిరిగి ప్రేమించే స్వభావం ఏమైనా ఉందా? మన మట్టుకు మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నాము, వారిలో కుక్కల విషయంలో జాగ్రత్త అన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళ కింద ఉండటం ప్రమాదం, అలాంటి వాళ్ళతో కలిసి వెళ్ళటం ప్రమాదం. అలాంటి స్వభావం ఉంటే చెప్పకుండా మౌనంగా ఉండటం కూడా మంచిది కాదు. మనం ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా నేర్పించాలి. తీసుకుంటారా? మంచిది. తీసుకోరా? మన మట్టుకు మనం వందనాలు చెప్పి జాగ్రత్తగా ఉంటాం, వందనాలు చెప్పి జాగ్రత్తగా ఉంటాం. ఆ మాటలే పదే పదే ఈ 2వ అధ్యాయంలో ఆ మాటలే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ మాటలే జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ వచనం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మాట్లాడుతున్నాడు ఆయన. 12వ వచనం వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయాలు గుర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తమకు తానే తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు, ఒకనాటి సుఖానుభవము సంతోషాన్ని ఎంచుకుందురు. వారు కలంకులను నిందాస్పదులనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానాలు పుచ్చుకొనుచు, తమ భోగములు ఎందు సుఖించుదురు, వ్యభిచారిని చూచి ఆశించుచు, పాపం మానలేని కనులు గలవారు, అస్థిరులైన వారి మనసులు మరులు కలుపబడుచు, లోభత్వమందు సాధకం చేయబడిన హృదయము గలవారు శాపగ్రస్తులై ఉండి బిలాము పోయిన మార్గాన పోతారు. కింద వాక్యాలన్నీ అవే మాట్లాడుతున్నాయి, కింద వాక్యాలన్నీ అవే మాట్లాడుతున్నాయి. కాబట్టి పిల్లరా, మూల వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ ఒక్క వచనంలోనే 3 సార్లు జాగ్రత్త అంటున్నాడు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు, ఈ ఛేదన్ని ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండు. చాలా మంది కొత్త విశ్వాసులు ఎక్కడో ఒక చోట పొరపాటు, ఎవరో ఒకల చేత, విశ్వాస చేతిలోనో లేకపోతే సంఘ పెద్ద చేతిలోనో సంఘ నాయకుడి చేతిలోనో ఎక్కడో ఒక చోట వాళ్ళు మోసగించబడితే, లేకపోతే వాళ్ళ యథార్థతను చూడలేకపోతే, లోకంలో ఉన్న మోసాలు ఇక్కడా కూడా ఉన్నాయి, లోకంలో ఉన్న అబద్ధాలు ఇక్కడా కూడా ఉన్నాయి, చెప్పేది చేయరు, చెప్పేదొకటే చేసేదొకటే, ఇది కూడా పెద్ద డ్రామా అని అనిపిస్తే మాత్రం మరలా ఆ వ్యక్తిని పట్టుకోవడం ఎంత కష్టమో, ఆ వ్యక్తిని నడిపించడం ఎంత కష్టమో. అందుకే జాగ్రత్త, వాళ్ళు బయట ఉండిపోతారు, కుక్కలు లోపలికి ప్రవేశించరు. అది ఒకవేళ మన విషయంలో మనం అంటించుకొని మనకు ఆ స్వభావం ఉంటే మనకి ఆ లోభత్వం, మనకి ఆ తిండి మీద ధ్యాస, మనకి ఆ డబ్బు మీద ధ్యాస, మనకి వదిలేసిన లోకం, వదిలేసిన పాత జీవితం, వదిలేసిన పాత జీవితం మీద మనసు మనకే ఉంటే మాత్రం మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. అక్కడ సాతాను పనిచేస్తున్నాడు, సాతాను మోసగిస్తున్నాడు, కాబట్టే జాగ్రత్తలు రాయబడుతున్నాయి. ఆ మోసాల్లో పడకూడదని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మెలకువతో ఉందాం, మనల్ని మనం చూసుకుందాం. విశ్వాస యాత్రలో మనం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ పాములాగా వివేకంగా ఉండాలి. మనం పాము లాంటి వివేకంతో ఉండాలన్న హెచ్చరిక మాట దగ్గర వివేకంగా ఉందాం. బైబిల్ బాగా చదువుదాం, అందరినీ గౌరవిద్దాం, అందరు చెప్పినవి విందాం, కానీ బైబిల్లో ఉన్న వాటిని బట్టి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో సాతాను సంబంధమైనవో వాళ్ళు యథార్థంగా ఉన్నారో వేషధారిగా ఉన్నారో అర్థం చేసుకుందాం. ఆత్మీయ జీవితానికి మంచిది. అటు కృపా ప్రభు, అలాంటి మెలకువ ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.